91.2 అణు రేడియో. ఇది మన రేడియో, మన కోసం. ఈనాటి పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం.
అణు రేడియో సమర్పిస్తున్న పిఎం ప్రణామ్ కార్యక్రమానికి ఈరోజు అతిథిగా విచ్చేసినటువంటి ఆర్వి సాగర్ కుమార్ రెడ్డి గారు, సారు అసిస్టెంట్ కమిషనర్గా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ముందుగా ఈరోజు ప్రశ్న సమాధానం కార్యక్రమానికి రైతుల సోదరుల యొక్క సమస్యలకి సమాధానాలు తెలియజేయడానికి సారు మన స్టూడియోకి వచ్చారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం తెలుపుతున్నాము. సార్ చెప్పండి, మొట్టమొదట ఈరోజు ఎక్కువ మంది రైతులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నదంటే భూసార పరీక్షలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటి విషయం మీద ముందుగా వాళ్ళకి ఈ భూసార పరీక్షలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ప్రశ్న ఎదురవుతుంది. దాన్ని మీరేమంటారు?
ఎస్ మేడం, మనకేందంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తన భూమిని ఖచ్చితంగా మనకు అతను టెస్ట్ చేయించుకొని ఆ పరీక్షలకు అనుగుణంగా అతని ఎరువులు వాడితే అతనికి అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఎందుకంటే మనకు రైతులు ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా ఎరువులు వాడటం, అంటే భూమిలో ఏ పోషకాలు ఎంత ఉందో తెలియకోకుండా మనకు అనవసరమైనటువంటి మూలకాలు ఉన్నటువంటి ఎరువులను కూడా తెచ్చి వాడటం వల్ల ఆ ఎరువుల పైన చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు భూసార పరీక్ష చేయించుకుంటే ఆ భూసార పరీక్ష పత్రంలో మన శాస్త్రవేత్తలు ఎవరైతే టెస్ట్ చేశారో వాళ్ళు ఏ ఏ మూలకాలు ఎంత మోతాదులో ఉన్నాయి, అంటే మనకు మొక్కకు ఆవశ్యమైనటువంటి 16 రకాల మూలకాలను వారు బాగా నిర్ధారించి అందులో ఏవి అధికంగా ఉన్నాయి, ఏవి తక్కువగా ఉన్నాయి, ఏవి ఖచ్చితమైన మోతాదులో ఉన్నాయో చూస్తారు. తక్కువ ఉన్నప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు శాస్త్రవేత్తలు, ఈ మూలకాన్ని మనకు కరెక్ట్ పరిమాణానికి తీసుకురావాలంటే ఏ ఎరువును ఎంత మోతాదులో వేయాలో పొందుపరుస్తారు. అలాగే మూలకం కరెక్ట్గా ఉందనుకోండి, వాటికి సంబంధించినటువంటి ఎటువంటి ఎరువులను కూడా వాళ్ళు మనకి రైతులను వేసుకోమని సూచించారు. అలాగే ఒక మూలకం ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వాటికి సంబంధించిన ఎరువులు కూడా మనకి వాడాల్సిన అవసరం లేదు. ఈ మూడు రకాల్లో తీసుకుంటే ఓన్లీ మూలకాలు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే రైతు ఎరువులు వాడాలి, ఆ మూలకాలు కరెక్ట్ పరిమాణంలో ఉన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్నా ఎరువులను వాడాల్సిన అవసరం లేదు. ఈ ఇటువంటి విషయాలన్నీ కూడా రైతులకి ఈ భూసార పరీక్షలు చేయించుకుంటూనే తెలుస్తుంది. దానికి అనుగుణంగా మనం ఎరువులు వాడితే ఆ పత్రాల్లో తెలిపినటువంటి వాటికి పోషకాలకు అనుగుణంగా ఎరువులు వాడితే మనకి రైతులకి ఎరువుల పైన పెట్టేటువంటి ఖర్చు అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. తదనుగుణంగా పెట్టుబడి తగ్గి ఆదాయం అనేటువంటిది, నికర ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది.
మరి రైతులు ఈ సాయిల్ పరీక్షని ఎంత తరచుగా నిర్వహించుకోవాల్సి వస్తుంది అంటారు?
అంటే మేడం, మనకి సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే కనుక మనకి ఒక 3 నుండి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటే మంచిది. ప్రతి సంవత్సరం కూడా ఇందులో చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరం చేసిచ్చినటువంటి పరీక్షా పత్రానికి అనుగుణంగా మిగిలిన 3 సంవత్సరాలు కూడా ఆ పత్రంలో తెలిపినటువంటి మోతాదుకు అనుగుణంగానే రైతులు ఎరువులు వాడుకోవచ్చు. అలా కాకుండా రైతు భాషలో చెప్పాలి అంటే ఒక 6 రకాల పంటలు పెట్టుకున్న తర్వాత, అంటే రైతులు వర్షాధారం కింద ఉంటుండే వాళ్ళు ఒక సంవత్సరానికి ఒక పంటే పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళు 6 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు. అలా కాదు, రబీ సీజన్ ఉన్నటువంటి రైతులు, అంటే నీటి ఆధారిత లభ్యత ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారంటే 1 సంవత్సరానికి 2 రకాల పంటలు పండించుకుంటారు. అలాంటి వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి మట్టి నమూనా పత్రాలను పరీక్ష చేయించుకొని ఆ పత్రాలను పొందితే వాటికి అనుగుణంగా ఎరువులు పెడితే మంచి ఆదాయం వస్తుంది.
మరి అలాంటప్పుడు ఈ భూసార పరీక్ష ఫలితాలని రైతులకు తెలియజేసేటప్పుడు ముఖ్యంగా రైతులు ఎలాంటి అంశాలను పరిగణించుకోవాల్సి వస్తుంది?
మనకి ఈ భూసార పరీక్ష పత్రంలో శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో మనకి మొక్కలకు ఏవైతే మూలకాలు అవసరమో వాటిని మాత్రమే అక్కడ టెస్ట్ చేస్తారు. ఏవైతే మొక్క యొక్క గ్రోత్కి ఉపయోగపడతాయో, మొక్క యొక్క దిగుబడిని పెంచడానికి ఉపయోగపడతాయో ఆ మూలకాలు అన్నిటినీ టెస్ట్ చేయించి, అంటే మనకి మొక్కకి 16 రకాల మూలకాలు అవసరం, అందులో CHO ఈ 3 వచ్చేసి మొక్కకి సహజ సిద్ధంగా తీసుకుంటుంది. అలా కాకుండా ముఖ్యమైన మూలకాలు 3 ఉన్నాయి, అవి వచ్చేసి నత్రజని, భాస్వరం, అలాగే పొటాష్. వీటితో పాటు ఉపపోషకాలు ఉన్నాయి, వీటి తర్వాత సెకండరీ న్యూట్రియన్స్ అంటాం. వీటి అంత అవసరం లేకపోయినా ఒక రకంగా అవసరమైనటువంటి మూలకాలు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అంటే గంధకం. ఇవి కాకుండా సూక్ష్మ ధాతువులు కూడా ఉంటాయి, అవి కూడా మొక్క యొక్క ఎదుగుదలకి చాలా అవసరమైనటువంటివి. వాటిలో ముఖ్యంగా జింక్, ఐరన్, బోరాన్, క్లోరిన్, మాలిబ్డినం, మ్యాంగనీస్ ఇలాంటి సూక్ష్మ ధాతువులు కూడా ఉంటాయి. వీటన్నిటిని ల్యాబ్లో టెస్ట్ చేయించి ఏవేవి లోపించాయో వాటికి అనుగుణంగానే ఎంత ఎన్ని టన్నుల సేంద్రియ ఎరువులు వాడాలి ఆ భూమికి, లేదంటే యూరియా ఎంత వాడాలి, డిఏపి ఎంత వాడాలి, కాంప్లెక్స్ ఎరువులు ఎంత వాడాలి, ఇవన్నీ కూడా ఆ మట్టి నమూనా పత్రంలో పొందుపరిచి ఉంటారు. వాటికి అనుగుణంగా ఎరువులు వాడితే మనకి మంచి ఫలితాలంటువంటి రైతులు పొందుతారు.
అలాంటప్పుడు మరి ఈ భూసార పరీక్షలు రైతులకు ఎరువుల ఖర్చును తగ్గించడంలో ఉపయోగపడతాయి కదా?
ఖచ్చితంగా మేడం. ఇందాకే మనం చర్చించుకున్నట్టుగా ఎప్పుడైతే విచ్చలవిడిగా ఎరువులు వాడటం చేస్తున్నారో రైతులు, వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే ఎరువుల పైన పెట్టే ఖర్చు నికరంగా అత్యధిక బ్యాగులన్నీ అనవసరమైనటువంటి ఎరువులను, ఏ పోషకాలు కూడా ఎంతున్నాయో తెలుసుకోకుండా వాడటం వల్ల మనకి దానిపైన పెంచే ఖర్చు అంతా కూడా చాలా అధికమవుతుంది. ఎప్పుడైతే భూసార పరీక్ష పత్రాలను చేయించుకొని ఏ మూలకాలు అవసరమో దానికి అనుగుణంగా దాన్ని రెక్టిఫై చేసే, లోపించినటువంటి ధాతువులని కరెక్ట్ చేసేటువంటి ఎరువులను మనం వాడతామో అప్పుడు వాటి యొక్క వినియోగం చాలా తగ్గిపోతుంది. అంటే దాదాపు 1/4 వరకు ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించుకోవడం వల్ల పెట్టుబడి కూడా రైతు పైన భారం పడకుండా ఉంటుంది.
అంటే ముఖ్యంగా రైతులు ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్య ఖర్చుల పరంగా తీసుకుంటే ఎరువుల ఖర్చులు. కాబట్టి ఈ భూసార పరీక్షలు అనేటువంటి ఎరువుల ఖర్చును తగ్గించడంలో ప్రధానంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా మరి ఈ మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి ఈ కీలక పోషకాలు ఏమి ఉన్నాయి, వాటిని సమర్థవంతంగా నిర్వహించడంలో నేల అదే మట్టి పరీక్ష అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
కీలకమైన పోషకాలు అంటే మేడం మనకు ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఈ 6 ధాతువులు చాలా ముఖ్యమైనటువంటివి. వీటితో పాటు ఈ మధ్యన చాలా రకాల మొక్కలలో ఇప్పుడు వరి తీసుకుంటే ఐరన్ లోపం, జింక్ లోపం, వీటి వల్ల కూడా దాదాపు దిగుబడి కూడా శాస్త్రవేత్తలు గమనించింది ఏంటంటే గణనీయంగా దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈవెందో వాటిని మనం సూక్ష్మ ధాతువులు అనేటప్పటికి కూడా వాటి యొక్క ప్రాధాన్యత కూడా రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి మనకి సూక్ష్మ ధాతువులైనటువంటి ఐరన్, జింక్, మాలిబ్డినం, మ్యాంగనీస్, క్లోరిన్, అలాగే బోరాన్, వీటన్నిటినీ కూడా మనకి సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి. వాటికి అవి కూడా లోపించున్నా కూడా వాటిని కరెక్ట్ చేసేటువంటి జింక్ సల్ఫేట్ కానీ, ఐరన్ సల్ఫేట్ కానీ, బోరాన్ కానీ, వీటికి సంబంధించినటువంటి ఎరువులను మనం ఉపయోగించాలి.
మరి ఈ నేల పిహెచ్ స్థాయిలు ఉంటాయి కదా, దాని ప్రకారంగా ఈ పోషకాల లభ్యతను ఈ మట్టి పిహెచ్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అలాగే ఈ మట్టి పిహెచ్ ని పర్యవేక్షించడం మరి నిర్వహించడం అనేటువంటి రైతులకి ఎంత అవసరం అంటారు?
ఎస్ మేడం, మీరు చాలా ఇది చాలా ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే గన భూమిలో ఉదజని సూచిక అంటాం పిహెచ్, అది మనం సింపుల్ గా టెస్ట్ చేస్తారు ల్యాబ్లో. అది ఎక్కువ ఎక్కువ ఇప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ ఎలాగైతే మనిషికి చేస్తారో అలాగే భూమికి కూడా పిహెచ్ టెస్ట్ అనేది అంత ఇంపార్టెంట్. ఆ పిహెచ్ను, ఉదజని సూచికను మనం తెలుసుకుంటే సింపుల్గా ఆ పంట ఏ పంట అయితే ఆ భూమికి సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ ఉదజని సూచిక అనేది మనకి 6.5 నుండి 7.5 గన మీ పత్రంలో మీరు చూసుకుంటే ఉదజని సూచిక దగ్గర 6.5 నుండి 7.5 ఉందంటే మీ భూమి చాలా మంచి భూమి కింద లెక్క. అలా కాకుండా 5 నుండి 8 వరకు ఉన్నటువంటి భూముల్లో కూడా మనం పంటలు పండించుకోవడానికి ఉపయోగపడదు. అలా కాకుండా 5 కంటే తక్కువ ఉన్నటువంటి భూముల్లో ఆమ్ల భూములు అంటాం, అలాంటి భూములు మనకి ఏ విధంగా కూడా పంటలు పండించడానికి దోహదపడవు. అలాంటి భూములు మన ఇండియాలో కూడా ఎక్కడా లేవు 5 కంటే లోపల ఉండేటివి. ఇప్పుడు 8 కంటే పైన ఉండేటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనము సాల్ట్ సాయిల్స్ అంటాం, అంటే మీ భూమిలో చూస్తే గన ఎవరైతే ఉప్పు నీటిని మనకి పంటకి నీటి పారుదలకు వినియోగిస్తుంటారో అలాంటి రైతుల పొలాలన్నింటిలో కూడా అక్కడక్కడ తెల్లగా ఒక ప్యాచుల్లాగా ఏర్పడిపోయి ఉంటుందన్నమాట. అలాంటి భూములు ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇవి ప్యాచులు ఎక్కడ ఏర్పడతాయి అంటే ఎక్కడెక్కడ భూమిలో తగ్గుభాగం ఉన్నప్పుడు నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆ నీరంతా ఆవిరైపోయిన తర్వాత ఆ ఉప్పు నీరు ఏదైతే మీరు నీటిపారుదలకు ఉపయోగించారో అందులో ఉన్నటువంటి ఉప్పు అంతా కూడా నీరు ఆవిరైపోయిన తర్వాత భూమిపై పొరల్లాగా ఏర్పడి ఉంటుంది. ఇలాంటి భూమిని మనం మంచి భూమిగా ఎలా మార్చగలమంటే అలాంటి ఉప్పు పేరుకుపోయినటువంటి సాల్టీ భూములను మనం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా రైతుల నుంచి మంచినీరు గన వారి పొలంలో వాళ్ళ బోరు బావిలో మంచినీరు ఉన్నా లేదంటే ఏదైనా కాలువల ద్వారా మనకి మంచినీరు వస్తున్నా అలాంటి వాటిని మనం మీరు తరచుగా వాడేటువంటి ఉప్పు నీటిని తగ్గించి అప్పుడప్పుడు ఈ మంచినీటిని కూడా భూమిపైన వాడితే నీటిపారుదల కోసం, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఉప్పు అంతా కూడా భూమిలోకి కొట్టకపోయడానికి స్కోప్ ఉంటుంది. అలా కాకుండా 8 పైన కంటే ఎక్కువ ఉన్నట్ట పుదజని సూచిక ఉన్నటువంటి భూముల్లో ఏమవుతుందంటే సోడియం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ సోడియం ఎక్కువ ఉంటే కనుక భూమి ఏమవుతుందంటే గడ్డ కట్టకపోతుంది అనమాట, రైతు భాషలో చెప్పాలంటే. అలాంటి భూమి మనకి ఇదేమంటే విత్తనాలు మొలకెత్తడానికి కానీ ప్రతి దానికి కూడా భూమి అంతా కూడా గట్టిగా అయిపోయి మొలకెత్తే ఇది కూడా ఉండదు. అలాంటి వాటిల్లో మనకి విత్తనాల మొలక శాతం బాగా తగ్గిపోతుంది. అలాంటి భూములకు మనం ఏం చేయాలంటే ముఖ్యంగా మనం ఆ భూముల్లో సోడియం అనేది నువ్వు ఎంత నీరు ఇచ్చినా కూడా కొట్టకపోదు, కాల్షియం మెగ్నీషియం అనేటువంటి బాగా నీటిలో కొట్టకపోతాయి. అలాంటి దానికోసం మనం ఏం చేయాలంటే ఈ pH 8.5 ఎక్కువ ఉన్నటువంటి భూమిలో సోడియం ఎక్కువ ఉంది కాబట్టి వాటిని ఫస్ట్ మనం జిప్సం అనేది మనం వాటికి వేయాలి. జిప్సం ఎందుకు వేయాలంటే జిప్సంలో కాల్షియం సల్ఫేట్ 2H2O అంటాం జిప్సంని, అందులో కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం ఏం చేస్తుందంటే సోడియంని రీప్లేస్ చేసి కాల్షియం అనేది భూమిలో పేరుకుపోతుంది, ఆ సోడియంను బయటికి తీసేస్తుంది. ఆ తర్వాత మనం ఇందాక చెప్పినట్టుగా కాల్షియం మీన్స్ ఆ చౌడు భూముల్లాగే మనకు ఉంటాయి. అలాంటప్పుడు కాల్షియం రీప్లేస్ అయినప్పుడు మీరు మంచినీటిని గన నీటిపారుదలకు వాడితే ఆ కాల్షియం ఏదైతే భూమిలో రీప్లేస్ అయిందో అదంతా కొట్టకపోయేసి మీ ఉదజని సూచిక తగ్గి ఆ భూమి మంచి భూమిగా మారడానికి ఉపయోగపడుతుంది.
చాలా చక్కగా చెప్పారు సార్. అదేవిధంగా ఈ మట్టి భూసార పరీక్ష కోసం మట్టిని సేకరించేటప్పుడు ఎంత లోతు వరకు మట్టిని సేకరించుకోవాల్సి వస్తుంది ఈ రైతులు? అలాగే ఈ మట్టిని సేకరణ అనేటువంటిది పంటకు ఆ పద్ధతి ఏమైనా మారుతుందంటారా?
ఎస్ మేడం, మనకేంటంటే భూసారం ఇప్పుడు భూమిలో చాలా రకాల మూలకాలు ఉంటాయి. భూమిని తీసుకుంటే చాలా లోతు కంటే మనం మెజర్ చేయలేనటువంటి లోతుకు కూడా మనకి భూమి లోపల నేల అనేది ఉంటుంది. కానీ మనకి ఎంతవరకు అవసరం అంటే మన మొక్క వేర్లు ఎంతవరకు చొచ్చుకుపోతాయో అంతవరకు మాత్రమే ఆ భూమి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి మనం. సో కాబట్టి ఎందుకు అంటే గనక వేర్ల నుంచే మొక్క ఆహారం అంతా తీసుకుంటుంది కాబట్టి ఏ పోషకాలైనా సరే తీసుకోవాలంటే మొక్క వేర్ల ద్వారా జరుగుతుంది కాబట్టి మొక్క వేర్లు ఎంత లోతుకి వెళ్తాయో చూసుకొని ఆ లోతు వరకు ఆ సాయిల్ని మనం సాయిల్ టెస్ట్ చేయించుకుంటే ఆ లోతు వరకు పోషకాలు లోపించి ఉన్నాయా, ఖచ్చితమైన మోతాదులో ఉన్నాయా, అధికంగా ఉన్నాయా అనేది రైతు తెలుసుకోగలుగుతాడు. కాబట్టి మొక్క వేరు ఎంత లోతుకు పోతుందో దాన్ని బట్టి మనం వేయాలి. ఆహార పదార్థాలు వరి ఇవి తీసుకుంటే వరి కానీ చిరుధాన్యాలు కానీ ఇవన్నీ తీసుకుంటే 15 సెంటీమీటర్ల వరకు సరిపోతాయి. ఇంకా వేరుశనగ ఇలాంటివంటి కందులు ఇలాంటివంటి పల్స్ క్రాప్లు అన్ని తీసుకుంటే ఒక 30 సెంటీమీటర్ల వరకు మనం మట్టి నమూనాను సేకరించవచ్చు. అలా కాకుండా బహువార్షిక పంటలు పండ్ల తోటలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటి పంటలకు మనం ఏం చేయాలంటే గనక మనం సపరేట్గా గుంతలు తీయాలి ఒక భూమిలో, అది దాదాపుగా ఒక 2 మీటర్ల వరకు మనం తీయాల్సి ఉంటుంది. ఆ 2 మీటర్ల వరకు తీసినటువంటి భూమిలో పొరలు పొరలుగా ఏ ఏ రంగులు ఉంటాయో చూసుకొని ఒక్కొక్క రంగు ఉన్నటువంటి భూమిని ఒక పొరలాగా చేసేసుకొని ఎన్ని రంగులు కనపడతాయో అన్ని రంగులకి మనకి ఒక్కొక్క పొరగా చేసుకొని 1 కేజీ మట్టి పరీక్ష పత్రాన్ని మట్టి నమూనాలను సేకరించి మనం టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది.
చాలా విలువైన సమాచారం చెప్పారండి. మరి ఈ పర్యావరణాన్ని కాపాడుతూ రైతులు నేలలో సమతుల్య పోషక స్థాయిలను ఎట్లా నిర్వహించుకోగలరంటారు?
ఇప్పుడు మనందరికీ తెలిసినట్లయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ కూడా మనకి ఏం చెప్తున్నారు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్ళమంటున్నారు. ఎందుకు, మనం పాత రోజుల్లో మనం చూస్తే ఎక్కడే కానీ మనకి రసాయనిక ఎరువులు అనేటువంటివి లేవు. అప్పుడంతా కూడా మనకు సేంద్రియ పద్ధతిలో ఆవు పేడ, ఆవు మూత్రము, నెక్స్ట్ పశువుల పేడ మూత్రంతోనే మనకు వ్యవసాయం అనేది చేసేవారు. కానీ క్రమక్రమంగా రాను రాను మనకి ఏమవుతున్నాయంటే మనకి దేశ జనాభా అనేది పెరుగుతూ వస్తున్నారు. పాత రోజుల్లో ఉన్నటువంటి జనాభా కంటే ఇప్పుడున్న జనాభా చాలా అధికంగా పెరిగింది. ఈ పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత నాటు విత్తనాలతో మనకి నాటు విత్తనాలను ఉపయోగించి సేంద్రియ పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేస్తే ఈ జనాభాకు సరిపడినటువంటి ఆహారాన్ని మనం తయారు చేయలేం. దానికోసమని ఏం చేశారు, రాను రాను సేంద్రియ ఎరువులకు రీప్లేస్ చేస్తూ రసాయనిక ఎరువులను కనిపెట్టారు. వాటితో పాటు నాటు విత్తనాలకు బదులుగా సంకర విత్తనాలను కనిపెట్టారు. హైబ్రిడ్స్ ఇప్పుడు మనం వాడేటువంటి వెరైటీస్ హైబ్రిడ్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చాయి. వీటిని వాడటం వల్ల భూమి ఏమైపోతుందంటే ఈ ఫిల్లింగ్ మెటీరియల్ అనేది ఎక్కువ ఎరువుల్లో వాడతారు. ఇదంతా మొక్క మూలకాలను పీల్చుకున్న తర్వాత భూమి పైన పొరలు పొరలుగా పేరుకపోయి ఇప్పుడు మనం బ్లాంకెట్ లో 3-4 కప్పుకుంటే ఎలాగైతే మనకు ఊపిరాడదో అట్లా విత్తనాలకి సేంద్రీయ రసాయనిక ఎరువులు వాడుతా వాడుతా రావడం వల్ల భూమిపైన అవి వ్యర్థ పదార్థాలంతా ఆ భూమిపైన ఉన్నటువంటి ఆక్సిజన్ దూరేటువంటి పొరలన్నింటిలో కూడా ఈ ఫిల్లింగ్ మెటీరియల్స్ అన్ని ఫిల్ అయిపోయి భూమిని గట్టిగా తయారు చేసి వాటికి ఆక్సిజన్ కూడా అందకుండా చేస్తాయి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి భూసారం అనేది దెబ్బతింటా వస్తుంది. కాబట్టి దీన్ని కాపాడాలంటే క్రమంగా ఒకేసారి సేంద్రియం వైపు మళ్లితే కూడా ప్రమాదమే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మిక్స్డ్ వ్యవసాయం చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతున్నారో వాటిని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వచ్చి ఈ సేంద్రియ ఎరువుల వాడకాన్ని క్రమంగా భూమిలో పెంచుకుంటూ వచ్చేసి ఒక 4-5 ఏళ్లకి పూర్తిగా రసాయనాలు తగ్గించి సేంద్రియం వైపు వెళ్తే ఆ భూమి కూడా ఈ సేంద్రియానికి మళ్ళీ తిరిగి అలవాటు పడడానికి టైం పడుతుంది. కాబట్టి ఇమీడియట్ గా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గకుండా రసాయనాలను తగ్గించుకుంటూ సెమీ సేంద్రియ వ్యవసాయం నుంచి ఫుల్ సేంద్రియ వ్యవసాయానికి 4-5 సంవత్సరాల వ్యవధిలో మీరు కాలానుగుణంగా మారితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆ పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవడానికి దోహదపడుతుంది.
చాలా చక్కగా చెప్పారు. ఈ పర్యావరణాన్ని కాపాడడం అనేటువంటిది ప్రతి రైతు యొక్క కూడా బాధ్యతగా తీసుకుంటే మంచిదని చెప్పారు. అలాగే మీరు చెప్పినటువంటి మట్టి పరీక్ష కానీ అలాగే పోషకాల నిర్వహణ కానీ ఈ 2 అంశాలు కూడా పంటల్లో మంచి దిగుబడులు రావడానికి ఉపయోగపడుతుందంటారా?
ఎస్ మేడం, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దిగుబడి అనేటువంటిది మనకి ఏ మూలకం ఎంత అవసరమో అనేది మట్టి పరీక్షల్లో మనకు తెలుస్తుంది. ఏది లోపించి ఉందో ఆ మూలకాన్ని మాత్రమే మనం భూమిలోకి ఎరువుల రూపంలో పంపిస్తే మొక్క అవసరమైనటువంటి మూలకాన్ని తను ఎంత అవసరం ఉందో వాటన్నింటినీ పీల్చుకొని అన్ని రకాల మూలకాలు సమతుల్యంగా మొక్కకు అందినప్పుడు ఆటోమేటిక్గా మొక్క అనేటువంటిది మంచిగా ఏపుగా పెరిగి మంచి దిగుబడి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
మరి మీరు చెప్పినటువంటి ఈ నేచురల్ ఫార్మింగ్ ఏదైతే సేంద్రియ పద్ధతి వ్యవసాయం గురించి చెప్పారు, అలా ఆ పద్ధతిలో పంటలు పండించినప్పుడు మరి అధిక దిగుబడులు కావాలంటే రైతులకి ఈ సాధించగలరంటారా?
అదే, ఇందాకే మనం గత క్వశ్చన్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం మేడం. అట్ ఏ టైం ఒక్కసారిగా మార్పు అనేది రాదు. క్రమంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకుంటూ వెళ్ళి సేంద్రియ వ్యవసాయం వైపుకు వెళ్ళడానికి స్కోప్ ఉంది. అప్పుడు 1st సంవత్సరం కొంచెం దిగుబడులు తగ్గచ్చు, 2వ సంవత్సరం తగ్గచ్చు. క్రమక్రమంగా మనకి ఈ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వాడకాన్ని పెంచుతూ పోతే ఆ భూమి కూడా దానికి అలవాటు పడితే అధిక దిగుబడులు 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి కూడా రైతులు పొందడానికి స్కోప్ ఉంది. ఈ విధంగా మనం చూస్తే దేశంలో అంతా కూడా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విప్లవం స్టార్ట్ అయింది. ఇది అనేక కంట్రీస్కి కూడా పాకుతుంది. ఎందుకంటే గన ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా వరకు డబ్బులు సంపాదించడం ఈజీగా ఉంది, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ప్రథమ ప్రాధాన్యతగా తయారైంది. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నప్పుడు ప్రతి ఒక్క రిచ్ పర్సన్ కూడా ఏ విధంగా చూస్తున్నాడంటే న్యాచురల్ గా పండినటువంటి పదార్థాలను తినడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. కాబట్టి ఇంకా ఫ్యూచర్ కోర్సులో మనకేందంటే సేంద్రియ పదార్థాలతో పండించినటువంటి ఆహార ధాన్యాలకి పండ్లకి వీటన్నిటికీ కూడా మంచి రేటు వస్తుంది. కాబట్టి రైతులు కూడా దిగుబడి యావరేజ్గా వచ్చినా కూడా రేటు మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులేయడానికి కూడా మనకి దోహదపడుతుంది.
మరి మట్టి భూసార పరీక్ష కేంద్రానికి మనం మట్టి నమూనాలను తీసుకెళ్లేటప్పుడు రైతులు ఆ మట్టి నమూనాతో పాటుగా మరి ఇంకా ఏ ఇతర వివరాలను కూడా ఇవ్వాల్సి వస్తుంది?
ఎస్ మేడం, మనకేంటంటే రైతు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు శాస్త్రీయ పద్ధతిలో ఏవైతే మనం మెలకువలు మనకి ఆర్బీకే సెంటర్లు కూడా ఉన్నాయి, అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకి విఐఏలు కూడా ఉంటారు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటారు, వ్యవసాయ అధికారులు ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలకు అనుగుణంగా మట్టి నమూనాలను సేకరించి అందుతో పాటు వారి వివరాలు అలాగే వారి పంటల వివరాలను వాళ్ళ నేల వివరాలను కూడా అందులో పొందుపరచాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే మొదటగా ఆ ఏ తేదీన మనం మట్టి నమూనాను సేకరిస్తున్నామో ఆ తేదీ రాయాలి. అలాగే రెండవది రైతు పేరు, వారి తండ్రి పేరు, అలాగే వారి మొబైల్ నెంబరు, అలాగే వారి ఆధార్ నెంబరు, అలాగే వారి భూమికి సంబంధించి సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, అది వర్షాధారమా నీటి ఆధారమా, అలాగే ఏ ఆ రైతు యొక్క ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి మనకి ఈ పత్రం ఏదైతే ఉందో దాన్ని మట్టి నమూనా బాగా ఎండిన తర్వాత అందులో పెట్టి పంపిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ కొంతమంది రైతులు తొందరగా పంపాలనే ఉద్దేశంతో మట్టి నమూనాలు సరిగా ఆరక తలికే తేమ తేమగా ఉన్నప్పుడే ఈ రైతు వివరాలన్నింటినీ ఫిల్ చేసినటువంటి పత్రాలని ఆ శాంపిల్లో పడేసేసి బ్యాగుల్లో పంపుతుంటారు. దానివల్ల ఏమైతుందంటే పేపర్ అనేది ఆ తడి తగిలిన వెంటనే మొత్తం అక్షరాలన్నీ పోవడము, అసలు ఎటువంటి డేటా కూడా ల్యాబ్లో ఉండదు. ఈవెన్ దో వాళ్ళు మట్టి నమూనా పరీక్ష చేసినా కూడా ఆ వివరాలు ఏ రైతుటివి ఎవరికి పంపాలనేది కూడా తెలుసుకోకుండా పోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతు వివరాలన్నింటినీ కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసేసి దాన్ని ఆ మట్టి నమూనాతో పాటు సపరేట్ గా పంపితే చాలా మంచిది.
మరి ఈ మట్టి పరీక్ష కేంద్రం వాళ్ళు ఇచ్చేటువంటి మట్టి నమూనా రిజల్ట్ ఏదైతే ఉంటుందో, పత్రం ఉంటుందో, ఆ పత్రంలో ఉన్నటువంటి వివరాలు చదువుకునేటువంటి రైతులకి ఏ విధంగా అర్థమవుతుంది, మరి వాళ్ళకి దానివల్ల లాభం ఉంటుందంటారా?
ఎస్ మేడం, మనకేంటంటే ఇప్పుడు రైతుల్లో కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. చదువుకునే వాళ్ళకి మట్టి పరీక్షా పత్రం అంతా కూడా మనకి ఏ రాష్ట్రంలో అయితే చేస్తున్నారో మట్టి పరీక్షలు, ఆ రాష్ట్ర లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఇస్తారు, దానికి పక్కనే ఇంగ్లీష్లో కూడా ఇస్తారు. రెండు రకాలుగా ఇస్తారు కాబట్టి రైతులు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే చదువుకోని రైతులకి ఏం చేస్తారంటే మనకి ఈ సాయిల్ శాంపిల్ని కూడా వాయిస్ మెసేజ్ రూపంలో కూడా మట్టి మనకి మీరు గనక అక్కడ పొందుపరిచి ఈ రైతు చదువుకోలేదు ఇల్లిటరేట్ అని పెడితే మీకు వాయిస్ మెసేజ్ రూపంలో కూడా ఏ ఎరువులు ఎంత వాడాలనేది కూడా మీకు పంపే స్కోప్ ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఆ వాయిస్ మెసేజ్ కూడా మీకు రాకపోతే మీ దగ్గర మీ మట్టి పరీక్షా పత్రాన్ని తీసుకొని ప్రతి గ్రామ సెక్రటరియట్లో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినారు. ప్రతి గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటాడు. అతని దగ్గరికి ఈ పత్రం తీసుకెళ్తే మీకు రైతుకి అర్థమయ్యే భాషలో నువ్వు ఏ పంట పెట్టబోతున్నావు అనేది ఆ పత్రంలో ఉంటుంది. కాబట్టి ఈ పంట పెట్టాలనుకున్నప్పుడు నీ భూమిలో ఈ మూలకాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి నువ్వు పేడ ఎరువు ఎంత వేయాలి, రసాయనిక ఎరువులు ఎంత వేయాలి అనేది ఒక పేపర్ పైన రాసియడమా, లేదంటే అక్కడే ఎరువులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆర్బీకేలో ఏ అవసరం ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళకి ఆ వ్యవసాయ విస్తరణాధికారి విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే మన ఆర్బీకేలో దొరికేటువంటి ఎరువులనే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ఈ భూసార పరీక్షము, అదే విధంగా నేలలో ఉన్నటువంటి పోషక స్థాయిలను పెంచుకునేటువంటి విలువైన సమాచారము, అదేవిధంగా మా రైతులు అనేక సందేహాలకి చక్కటి సమాధానాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి.
థ్యాంక్ యూ మేడం.
కాలంలో వినిపిస్తున్నది ఒకటి ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేటువంటి కొత్త పద్ధతి మనకి అందుబాటులోకి వచ్చింది. అలాగే ఒకవైపు ఏమో నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం, ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటారు? అలాగే ఈ రెండింటిలో ఏది మంచి సరైన పద్ధతి అని ఎంచుకోవాల్సి వస్తుంది రైతులు?
ఎస్ మేడం, మనకేంటంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్లో మనము ఒక రకమైన ఎరువులే కాకోకుండా మనకు ఏవైతే సేంద్రియ ఎరువులు ఉన్నాయో వాటిని, అలాగే రసాయనిక ఎరువుల్ని, అలాగే జీవ నియంత్రణ ఎరువులు ఉంటాయి వాటిని, ఇలా అన్ని రకాల ఎరువుల్ని కలిపి సమపాలల్లో వాడే విధానం ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్. దీనిపైన శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఇట్ ఈజ్ ఏ ప్రూవ్డ్ మెకానిజం, కాబట్టి ఇది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మనకి ప్రకృతి వ్యవసాయం అనేది స్టార్ట్ చేశారు. ఇందులో ప్యూర్గా మనము సేంద్రియ పద్ధతిలో ఉన్నటువంటి ఎరువులను వాడుతున్నాం. దీనివల్ల ఏంటంటే మొదటి రెండో సంవత్సరాల్లో ఒక్కసారిగా రసాయనిక ఎరువులను ఆపేసి సేంద్రియ వ్యవసాయంలోకి వస్తే మొదటి రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా దిగుబడి అనేది తగ్గుతుంది, తర్వాత క్రమక్రమంగా మనకి దిగుబడి అనేది పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే భూమి ఒక్కసారి రసాయనానికి అలవాటు పడిపోయినప్పుడు వాటి నుంచి పూర్తిగా మనం ఒకేసారి మారిపోతే పద్ధతికి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ రకంగా దిగుబడి తగ్గుదల ఉంది. అలా కాకుండా రసాయనిక వినియోగాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి సేంద్రియ వినియోగాన్ని బాగా పెంచుకుంటూ వెళ్తే దిగుబడులు తగ్గకుండా మనకి మంచిగా ఒక 3-4 సంవత్సరాలకి పూర్తిగా రసాయనాలను ఆపేసిన సేంద్రియ వాటి యొక్క మోతాదును పెంచుతూ వెళ్తే మనకి మంచి దిగుబడులు వస్తాయి. ఇప్పుడు మన యూనివర్సిటీలు కూడా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కూడా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం పైన చాలా పరిశోధనలు అనేటువంటివి గత 2-3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాయి. ఈ విధంగా ఒక మంచి పద్ధతులు ప్రతి పంటకు కూడా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి శాస్త్రవేత్తలు కూడా త్వరలో మనకి ఏ ఏ పంటకు ఎంత మోతాదు వేయాలన్నటువంటి కూడా తెలియజేస్తారు. దానికి అనుగుణంగా వేసుకుంటే అది కూడా సైంటిఫికల్గా మనకి మంచి రిజల్ట్ ఇస్తాయి. దాంతోపాటు ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని ప్రతి ఒక్కరు ఎందుకు చెప్పుకున్నారంటే మనకి భూమి ఆరోగ్యాన్ని కాపాడవచ్చు, భూమిలో ఉన్నటువంటి మనకు మంచి చేసేటువంటి క్రిమికీటకాల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు, వాటిని తిని ఆ ఉత్పత్తులను ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులను తినడం వల్ల మనకి మనుషుల ఆరోగ్యం అయితేనేమిటి, ఆ పదార్థాలను తినేటువంటి పశువుల ఆరోగ్యం అయితేనేమిటి, అన్నీ కూడా మంచిగా ఉంటాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పుడు మంచి పద్ధతి, అది క్రమక్రమంగా మనకి డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక మంచి సైంటిఫిక్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం మేడం.
మీరు అన్నట్టు పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి మంచి పద్ధతి కూడా చూడొచ్చు. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం వైపుగా రైతులు ముందుగా వెళ్ళాలి అని అంటే కనుక, ముందడుగు వేయాలి అని అంటే, దానికి ముందుగా ఈ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేటువంటి పద్ధతి ద్వారా సాగు చేస్తే దానివల్ల వాళ్ళు కొంత నష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా మనం రైతులను ఆ విధంగా ప్రోత్సహించి తర్వాత ప్రకృతి వ్యవసాయం వైపు వాళ్ళకి మనం మోటివేట్ చేసినట్లయితే బాగుంటుందని అంటారు. అయితే మరి ఇంతమంది రైతులకి ఈ భూసారాన్ని పరీక్షించుకునేటువంటి సాయిల్ టెస్ట్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయంటారా రైతులకి?
ఎస్ మేడం, మనకి ఏంటంటే ఒక పక్క వ్యవసాయ యూనివర్సిటీలు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఇంటిగ్రేటెడ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అనేసి, ఇంతకుముందు తక్కువ ఉండేటువంటివి, జిల్లాకి ఒకటి రెండే ఉండేటివి, ఇప్పుడు మనకి ప్రతి నియోజకవర్గానికి ఎరువులను టెస్ట్ చేయడానికి, పురుగు మందులను టెస్ట్ చేయడానికి, అలాగే సాయిల్ శాంపిల్స్ మన భూసారాన్ని టెస్ట్ చేయడానికి కూడా ల్యాబ్స్ అనేటువంటివి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అందులో కూడా సఫిస్టికేటెడ్గా మనకి సఫిషియంట్గా మనకి స్టాఫ్ కూడా, అంటే వ్యవసాయ పట్టభద్రులైనటువంటి ఆఫీసర్లందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి మనకి అదేవిధంగా రైతు ప్రతి సంవత్సరం కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి 6 పంటలకు ఒకసారి, లేదంటే అది వర్షాధారమా నీటి ఆధారమా చూసుకొని 3 నుండి 6 సంవత్సరాలకు ఒకసారి సాయిల్ టెస్టింగ్ చేయించుకుంటే సరిపోతుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే గనక మంచి సదుపాయాలు ఉన్నాయి ప్రతి రైతు మనకు భూసారాన్ని పరీక్షించుకోవడానికి.
అలాగే మరి రైతులకి ఈ శాస్త్రీయ సమాచారం అందించడానికి ఏమైనా రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయండి?
ఇప్పుడు మనకి కిసాన్ కాల్ సెంటర్ అనేది మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది 24/7 పనిచేస్తుంది. రైతులు తమకు కావలసినటువంటి సలహాలు సూచనలు శాస్త్రీయంగా ఏవైతే కావాలో అక్కడ వ్యవసాయ పట్టభద్రులైనటువంటి ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఆ అధికారులు ఉంటారు. కాబట్టి నీకు కిమి కీటకాలకు సంబంధించినట్టు ఉన్నాయా సమస్యలు, వ్యాధులకు సంబంధించినట్టు ఉన్నాయా, భూసారానికి సంబంధించినట్టు ఉన్నాయా, ఒడి అంటే పంటల యొక్క వంగడాలను తెలుసుకోవాల్సినటువంటి సమాచారం కావాలన్నా, ఏది కావాలో చెబితే దానికి సంబంధించినటువంటి అధికారికి ఆ కిసాన్ కాల్ సెంటర్కి మనకి కనెక్ట్ చేస్తారు. ఈ కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800 1850551 అనేది మన కిసాన్ కాల్ సెంటర్ ఉంది. దీన్ని ప్రతి రైతు వినియోగించుకొని పొలం దగ్గర నుంచే నీకు అప్పటికప్పుడు ఏదన్నా అక్కడ చూసి పలాని రోగం కనపడినా పలాని కీటకాలు కనపడినా మీరు వాటితో శాస్త్రవేత్తలకు కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటి గుర్తులుగా వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి అనుగుణంగా మీకు రైతులకు శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు అనేటువంటివి సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ను కూడా వినియోగించాలని కోరుతున్నాను.
చాలా విలువైనటువంటి సమాచారము, రైతు సోదరులకు ఉపయోగపడేటువంటి సమాచారం.